ఇప్పుడు మీకోసం నగేష్ పంచాగ్నుల గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం సెప్టెంబర్ 22, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views which may be slightly or extremely biased and hence listener's discretion is advised.
Welcome back to Mana Desham Mana Rajyam. Irojo September 22, 2017 ఈ కార్యక్రమం భారత కాలమానం ప్రకారం రాత్రి 9:30 లైవ్ లో ప్రసారం కాబడుతోంది. కార్యక్రమంలో పాల్గొనదలుచుకున్న శ్రోతలు మైండ్ మీడియా అన్న స్కైప్ అకౌంట్ ద్వారా కనెక్ట్ కావచ్చు. ఈ కార్యక్రమంపై మీ సలహాలు సూచనలు పంచుకోవాల్సి అనుకున్న శ్రోతలు ఫేస్బుక్ లేదా ట్విట్టర్ లో మైండ్ మీడియా అకౌంట్ ద్వారా కానీ ఆజాద్ హింద్ ఫౌజ్ 1943@gmail.com అన్న ఈమెయిల్ అకౌంట్ ద్వారా కానీ మీ సలహాలు సూచనలు మాతో పంచుకోవచ్చు. ఈ కార్యక్రమం యొక్క ఆర్కైవ్స్ మైండ్ మీడియా వెబ్సైట్లో మరియు సౌండ్ క్లౌడ్లో అవైలబుల్గా ఉంటాయి. వినదలుచుకున్న శ్రోతలు ఆ లింక్స్ ద్వారా మన దేశం మన రాజ్యం ఆర్కైవ్స్ అన్నింటినీ కూడా పాడ్కాస్ట్ రూపంలో తిరిగి వినవచ్చు. ఈ కార్యక్రమం శనివారం మంగళవారం కూడా ఉదయం 7:30 పునఃప్రసారం కాబడుతుంది. ఈ రెండు సమయాల్లో క్యాచ్ చేయలేని శ్రోతలు సౌండ్ క్లౌడ్ ద్వారా ఈ ఆర్కైవ్స్ ను మీరు మీకు అనుకూలమైన సమయంలో వినవచ్చు. ఈరోజు ముఖ్యంగా విదేశీ హస్తగతం అవుతున్న భారతీయ వైద్యం అన్న టాపిక్ మీద విశ్లేషణ కార్యక్రమం జరుపుదాం. విదేశీ హస్తగతం అవుతున్న భారతీయ వైద్యం ఈజ్ వన్ ఆస్పెక్ట్ వీఆర్ గోయింగ్ టు గో అండ్ అనలైజ్ టుడే. అండ్ సెకండ్ ఆస్పెక్ట్ వీఆర్ గోయింగ్ టు అనలైజ్ ఇస్ సన్నద్ధత లేకుండానే విద్యార్థులను మనము పాఠశాలలకు పంపుతున్నాము భారతదేశంలో, వాటి వల్ల ఎటువంటి అనర్థాలు భారతదేశానికి జరుగుతున్నాయి. అది రెండవ టాపిక్ గా. థర్డ్ సెగ్మెంట్ లో నేటి యువత నేరాల ఊబిలో ఎలా కూరుకుపోతుంది, మానసిక శాస్త్రవేత్తలు మనస్తత్వ శాస్త్రవేత్తలు వాటిని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు అన్నటువంటి వాటి మీద థర్డ్ సెగ్మెంట్ లో విశ్లేషణ తీసుకుందాం. మొత్తంగా వీ విల్ బి కండక్టింగ్ దిస్ షో ఫర్ అబౌట్ అన్ అవర్ ఆర్ సో ఆర్ అవర్ 10 మినిట్స్ అండ్ విల్ ప్రొసీడ్ ఇన్ టు విల్ బి టేకింగ్ పీరియాడిక్ బ్రేక్స్ అట్ 15 మినిట్స్. అన్ఫార్చునేట్లీ లాస్ట్ షో వీ కుడ్ నాట్. బేసికలీ భారతదేశంలో విదేశీ వైద్యం యొక్క ప్రభావం, విదేశీ అంటే ఇట్ ఈజ్ నాట్ కాన్సెప్ట్ ఈజ్ నాట్ ఫారిన్ మెడికల్ ట్రీట్మెంట్, బట్ అన్ఫార్చునేట్లీ ఇండియన్ మెడికల్ సిస్టమ్ ఈజ్ గెటింగ్ ఇన్ టు ద క్లచెస్ ఆఫ్ ఫారిన్ బిజినెస్ గ్రూప్స్. వెరీ డేంజరస్ సిచ్యువేషన్ యాజ్ ఫర్ యాజ్ ద నేషనల్ ఇంట్రెస్ట్ గోస్ యాజ్ ఫర్ మీ. ఇక్కడ ఏం జరుగుతున్నది, ఎందుకు ఈ విదేశీ మోజులో, విదేశీ ఇన్వెస్ట్మెంట్ మోజులో భారతీయ వైద్యం పడుతోంది, వాటి కారణాలు ఏంటి, ప్రభుత్వాలు ఎటువంటి చొరవ చూపాల్సిన అవసరం ఉన్నది అన్నటువంటి వాటి మీద ముఖ్యంగా ఇవాళ విశ్లేషణ కార్యక్రమం ఉంటుంది. What is required today? This particular program may try to express certain truths in the system which may be offending to a particular business community, especially people who are in medical field. I would like to inform all the listeners, ఈ కార్యక్రమంలో కొన్ని అంశాలను మనం ప్రస్తావిస్తూ కొన్ని సంఘటనలను అనగా ఉటంకించడం జరుగుతోంది. కానీ ఇక్కడ ఏ గ్రూప్ను ఎత్తి చూపటానికో దాన్ని కించపరచడానికో చెప్పాల్సిన ఉద్దేశ్యం హోస్ట్గా మాకు కానీ ఒక మీడియా సంస్థగా మైండ్ మీడియా కానీ ఉండదు. వి జస్ట్ వాంటెడ్ టు యూజ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ హియర్ టు ఎక్స్ప్రెస్ అవర్ థాట్స్ అండ్ టు ఎక్స్ప్రెస్ అవర్ వ్యూ పాయింట్ ఇన్ ద డెటీరియరేటింగ్ మెడికల్ సర్వీస్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా అండ్ ఎస్పెషలీ వాట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఇట్స్ గోయింగ్ టు హ్యావ్ ఆన్ లాంగ్ టర్మ్ on long run how are we going to suffer and what is the national interest in that so ee karyakramanni mottani kuda kevalam aa drupadantone artham chesukovalani aa backdrop lone ee visleshana chudalani mundugane shrotulaku vinnavistunnanu mukhyanga ikkada medical treatment in India in the last 70 years of independent India I think Sunil we are getting some slight disturbance somewhere some bells and whistles some noise is coming I don't know maybe you can control it from your side or something else maybe we don't know but anyhow the Bharat Deshamlo vaidyamu ఎత్తు పల్లాలను అధిగమిస్తూ ఒక స్థాయికి వస్తున్నది. ఎలాగంటే యా ఇట్స్ క్లియర్ టు యూ దట్స్ ఫైన్ హోప్ఫుల్లీ సునీల్ సేస్ ఇట్స్ క్లియర్ థ్యాంక్ యూ వెరీ మచ్ సునీల్ ఫర్ దట్. భారతదేశంలో వైద్య విద్య ఎలా జరిగింది వైద్య వృత్తి ఎలా సాగుతుంది అన్నదానికి ఒక 70 నుంచి 80 సంవత్సరాల చరిత్రను మనం తీసుకుంటే మొట్టమొదట భారతదేశంలో భారతీయ వైద్యం అంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ కొంతవరకు యునానీ మెడిసిన్ యోగా న్యాచురోపతి ఇటువంటి వాటితో వీ హ్యావ్ ఎ లాంగ్ హిస్టరీ. తర్వాత స్లోలీ పెనిట్రేషన్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ ఇన్ టు ద సిస్టమ్ దెన్ so called allopathic medicine which is also called as a modern medicine which has taken which has played a predominant role ee modern medicine vachin tarvata aa rojullo soodimandu doctor ani ila ee modern medicine bahula prachuryamlo bharat deshamlo vachindi in the course of this modern medicine india was always suffering with a handful quantity of qualified doctors right from the beginning there is a dearth of doctors qualified doctors manaku andubatlo undevaru paru madhyalo konnallo we also have introduced some in modern medicine modern doctors call them quack doctors but there are certain RMP doctors also have contributed to a large extent especially in rural area bharat deshamlo 1955 nunchi almost 80 varaku kuda prabhutvam adhikarikanga registered medical practitioners RMP la perna vaidyanni allow chesedi chaala mandi doctors government used to conduct some training camps to them and they were allowed to give treatment especially at a primary level where they are not supposed to do any surgeries they are not supposed to prescribe any antibiotics basically జ్వరం వస్తేనో, సమ్ పెయిన్ కిల్లర్స్, అటువంటి ప్రైమరీ మెడిసిన్తో ఈ ఆర్ఎంపి డాక్టర్లను ఒక మాధ్యమంగా అప్పటి ప్రభుత్వాలు వారి సేవలను వినియోగించుకున్నాయి. రాను రాను ప్రభుత్వ ఆసుపత్రుల మీద ఎక్స్ప్లోజన్ ఆఫ్ పాపులేషన్ కానివ్వండి, డిమాండ్ ఆఫ్ మెడిసిన్ ఆర్డర్ ఆఫ్ ద డే, డిమాండ్ ఆఫ్ మెడిసిన్ కానివ్వండి, విపరీతంగా వైద్యశాలల మీద ప్రభావం గణనీయంగా, వాటి ఆవశ్యకత గణనీయంగా పెరిగింది. ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ హ్యావ్ ఫెయిల్డ్ టు కేటర్ టు ద ఎవర్ గ్రోయింగ్ డిమాండ్, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తూ వచ్చింది. దాంతో ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నవి స్టార్ట్ అయ్యాయి. అదర్వైజ్ ఇట్ వాజ్ ఓన్లీ ఫిజీషియన్స్ హూ ఆర్ అవైలబుల్ అవుట్ సైడ్. వెన్ఎవర్ దెర్ ఇస్ అ మేజర్ సర్జరీ నీడ్స్ టు బి రిక్వైర్డ్, పీపుల్ హ్యావ్ టు గో టు గవర్నమెంట్ హాస్పిటల్. దీస్ వర్ ద డేస్. స్లోగా ప్రైవేట్ హాస్పిటల్స్ స్టార్టెడ్ టేకింగ్ షేప్ అండ్ కంట్రిబ్యూటింగ్ దేర్ సర్వీసెస్ ఇన్ మెడికల్ హిస్టరీ ఆఫ్ ఇండియా. ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ స్లోలీ హ్యావ్ టేకన్ షేప్ ఆఫ్ కార్పొరేట్ మెడికల్ ట్రీట్మెంట్, కార్పొరేట్ హాస్పిటల్స్. కార్పొరేట్ హాస్పిటల్స్గా అవి వృద్ధి చెందాయి. దర్ ఆర్ వెరీ ఫ్యూ గ్రూప్స్ విచ్ ఆర్ రన్నింగ్ దీస్ కైండ్ ఆఫ్ హాస్పిటల్స్. ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ రావడం ఒక స్థాయిలో మంచిది అయితే, ఒక స్థాయిలో స్పర్ధ పెరిగి, కాంపిటీషన్ పెరిగి, ప్రజలకు మంచి సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటే, వెరీ అన్ఫార్చునేట్లీ ద సిస్టమ్, ది సెల్ఫ్ గ్రోన్ సిస్టమ్ ఆఫ్ దిస్ కార్పొరేట్ మెడిసిన్ అండ్ సమ్ ఆఫ్ ద గవర్నమెంట్ పాలసీస్, దే స్టార్టెడ్ యాక్టింగ్ అగేన్స్ట్ ద సిస్టమ్, విచ్ ఇన్ టర్న్ ఏమైపోయింది అంటే, ఈ హాస్పిటల్స్ అన్ని కూడా విదేశీ వ్యాపార సంస్థల హస్తగతం అవుతున్నాయి. వెరీ అన్ఫార్చునేట్లీ ద ప్రజెంట్ స్టేట్ ఆఫ్ టుడేస్ మెడిసిన్ ఈస్ కార్పొరేట్ హాస్పిటల్స్. ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ కార్పొరేట్ గ్రూప్ విచ్ ఈస్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ దిస్ మెడికల్ సర్వీసెస్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ, మినిమం 30% టు ఎ మ్యాక్సిమం ఆఫ్ 90% హ్యావ్ ఆల్రెడీ గాన్ ఇన్ టు ద ఫారిన్ స్టేక్ హోల్డర్స్ హ్యాండ్. వివిధ బిజినెస్ గ్రూప్స్, ఫారిన్ గ్రూప్స్ వీటిని తమ హస్తగతం చేసుకున్నాయి. కొన్ని ఆసుపత్రులు అయితే ఆల్మోస్ట్ 90% స్టేక్ ఈ సంస్థల చేతిలో ఉన్నది. ఎందుకు ఇలా జరుగుతోంది, దీనివల్ల మనకు, భారతదేశానికి నష్టం ఏమిటి, భారతదేశానికి నష్టం ఏమిటి అని ఆలోచించే పరిస్థితిలో ఏమవుతున్నది, భారతదేశంలో స్లోలీ వీఆర్ ఎయిమింగ్ టు కన్వర్ట్ అవర్ కంట్రీ టు మేక్ బిగ్ మనీ ఫ్రమ్ మెడికల్ టూరిజం. దిస్ ఈజ్ అనదర్ కాన్సెప్ట్ విచ్ ఈస్ రైజింగ్ నౌ, మెడికల్ టూరిజం. అంటే భారతదేశంలో ఆరోగ్య రీత్యా సర్జరీలు చేసుకోవడానికి కాస్ట్ ఎఫెక్టివ్ మెథడ్లో ఇక్కడ తక్కువ ధరలో వాళ్ళకు కావలసిన హార్ట్ ఆపరేషన్స్ కానీ, ఏవైనా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ కానీ ఇక్కడి వసతులతో, ఇక్కడి ధరలలో, తక్కువ ధరలో వైద్యాన్ని అందించవచ్చు అనేది మెడికల్ టూరిజం యొక్క బేస్ కాన్సెప్ట్. కానీ అన్ఫార్చునేట్లీ దట్ హెస్ గాన్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ మాఫియా. వి హావ్ సీన్ లాట్ ఆఫ్ కేసెస్, ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు ద క్వశ్చన్ ఆఫ్ సెరగసీ ప్రెగ్నెన్సీ, వి హావ్ సీన్ లాట్ ఆఫ్ కేసెస్ ఇన్ దట్. సిమిలర్లీ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ ఆల్సో has become a business in India in few of the hospitals. ఒక వ్యవస్థలో అందరూ దొంగలు ఉండరండి, కొంతమంది దొంగలు ఉంటారు. వారి వల్ల వ్యవస్థకే చెడ్డ పేరు రావడం సహజం. సో ఇప్పుడు ఏం జరుగుతోంది, ఈ మెడికల్ టూరిజం ఇండస్ట్రీ కానివ్వండి, లేకపోతే కార్పొరేట్ సర్వీసెస్ కానివ్వండి, ఇవి కాస్త భారతీయుల చేతిలో ఉంటే క్వాలిటీ సంగతి దేవుడు ఎరుగు, కనీసం దేశానికి నష్టం జరగకుండానైనా భారతీయ ఆశయాల్ని, దేశం యొక్క ఇంట్రెస్ట్ను కాపాడడానికి ఈ భారతీయ సంస్థలు కాస్త పనిచేసే ఆస్కారం ఉంది. కానీ ఎప్పుడైతే ఇవి ఈ విదేశీయుల హస్తంలోకి వెళ్తాయో, ఈ విదేశీ సంస్థల వ్యవస్థల సంస్థల్లోకి వెళ్తాయో, విదేశీ సంస్థల్లోకి వెళ్తాయో, అప్పుడు వీటికి అడ్డు ఆకు లేకుండా ఒక వికృత రూపం దాల్చే అవకాశం ఉన్నది అని నేను అభిప్రాయపడుతున్నాను. ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే 90% వాటాలను ఈ హాస్పిటల్స్లో విదేశీ సంస్థలు తీసుకుంటే ఏం జరగబోతోంది అన్న దానికి ఒక చిన్న ఉదాహరణ. అసలు ఇలా ఎందుకు జరుగుతోంది అన్న ప్రశ్నను మనం ఆలోచిస్తే విశ్లేషణ జరిపినప్పుడు, దాని మీద కొంత డేటా కలెక్షన్ చేసినప్పుడు ఆశ్చర్యకరమైన సిచ్యువేషన్స్ మా ముందు ఆవిష్కృతమయ్యాయి. ఉదాహరణకు we will go over the details of how many hospitals and why, as per the specialist report, why they are unable to maintain annadanni manam malli aalochistam. Ikkada mukhya karanam em cheptunnaru experts ante vistarana kosam. This is one of the CEO of one of the famous corporate hospital. కార్పొరేట్ ఆసుపత్రులను విస్తరించాలంటే నిధులు పెద్ద మొత్తంలో అవసరం అవుతాయి. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటే వడ్డీలు భారం అవుతాయి. అందుకే విదేశీ పెట్టుబడులకు మేము ఆహ్వానం పలుకుతున్నాం. అయితే వాటాలు పొందే క్రమంలో ఆయా సంస్థలు కొన్ని షరతులు విధిస్తాయి. ఎలా, ఎంత కాలంలో చెల్లిస్తారు, ఎన్ని విడతల్లో ఇస్తారు, ఇలాంటివి. సాధారణంగా పెట్టుబడి పెట్టేటప్పుడు లాభాలు వస్తాయనే అనుకుంటాం. ఒకవేళ అలా జరగక నష్టాలు వస్తుంటే విదేశీ సంస్థ నుంచి ఒత్తిడి పెరిగి దాంతో నిర్వహణ కష్టమై పూర్తిగా ఆయా సంస్థలకే ఆసుపత్రులను విక్రయించాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. దిస్ ఈజ్ ద ఒపీనియన్ ఆఫ్ వన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ వన్ హాస్పిటల్ విచ్ ఇస్ అ కార్పొరేట్ హాస్పిటల్, విచ్ ఇస్ ఎ ఫేమస్ కార్పొరేట్ హాస్పిటల్ ఇన్ ఇండియా. అనదర్ కార్పొరేట్ హాస్పిటల్ స్పీక్స్. ఇప్పుడు పేరున్న కార్పొరేట్ ఆసుపత్రులు ప్రారంభంలో చిన్నగానే మొదలయ్యాయి, తర్వాత క్రమేణా ఒక స్థాయికి చేరాయి. ఇవన్నీ కూడా పేరున్న వ్యక్తులను విశ్వాసంలోకి తీసుకుని వృద్ధి చెందినవే. వాస్తవానికి అన్ని ఆసుపత్రులు కూడా 60-70% మేరకు ప్రభుత్వ పథకాలైన ఆరోగ్యశ్రీ, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం, ఉద్యోగుల ఆరోగ్య పథకం తదితర ప్రభుత్వ భీమాల మీద ఆధారపడి పనిచేస్తున్నవే. ఇటీవలి కాలంలో పథకాల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. దీన్ని చూసి ప్రైవేటు బీమా సంస్థలు కూడా చెల్లింపులు ఆలస్యం చేస్తున్నాయి. నెలలుగా చెల్లింపులు లేకపోతే ఆసుపత్రి నిర్వహణ కష్టంగా మారి ఫలితంగా నిర్వహణకు ముందుకొచ్చే వారికి విక్రయించడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. దిస్ ఈస్ ద అనదర్ ఒపీనియన్ ఆఫ్ అనదర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ అనదర్ హాస్పిటల్ విచ్ ఇస్ అనదర్ కార్పొరేట్ హాస్పిటల్. One more chief executive officer of another hospital speaks. అన్ని రకాల వైద్య సేవలను ప్రభుత్వ రంగంలోనే అందించడం సాధ్యమయ్యే పని కాదు. ఇప్పుడు కార్పొరేట్ వైద్యంలో అందిస్తున్న సేవల వల్ల చాలా వరకు ప్రభుత్వంపై భారం తగ్గుతోంది. ఇదే సమయంలో కార్పొరేట్ వైద్యం కూడా తమ సేవలను మరింతగా విస్తరించడానికి ఇప్పుడున్న వనరులు సరిపోవటం లేదు. విదేశీ సంస్థల పెట్టుబడితో ప్రస్తుతం కార్పొరేట్ ఆసుపత్రిలో అధునాతన సేవలను విస్తరించడానికి ఖచ్చితంగా వెసులుబాటు కలుగుతోంది. దేశం మొత్తం మీద ఖచ్చితంగా కొత్త ఆసుపత్రులు నెలకొల్పడం ద్వారా ఎక్కువ మంది ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. వన్ అనదర్ పాజిటివ్ థింకర్, అనదర్ వన్ వన్ ఈజ్ కంప్లైనింగ్, వన్ ఈజ్ థింకింగ్ పాజిటివ్, వన్ ఈజ్ అనలైజింగ్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ ద ట్రబుల్స్ ఇన్ దట్. ఈ పరిస్థితిలో చూస్తే ఇక్కడ మనకు జరుగుతున్నది ఏమిటి, అసలు ఆసుపత్రి నిర్వహణకు విదేశీ పెట్టుబడులను అనుమతించడంలో ప్రభుత్వాలు ముందు వెనుకలు ఆలోచిస్తున్నాయా లేదా అన్నది ముఖ్యమైన ప్రశ్న. ఈ ప్రభుత్వ నిబంధనలు దే అలౌ ఎనీ అమౌంట్ ఆఫ్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ దీస్ ఫారిన్ కంపెనీస్, ఎస్పెషలీ ఇన్ టు దిస్ ఫీల్డ్, ఇన్ టు కార్పొరేట్ మెడిసిన్. దీని ద్వారా ఖచ్చితంగా భారతదేశంలోకి నిధుల వెల్లువ ఉంటుంది. కానీ ప్రభుత్వ సేవలన్నీ కూడా ఆల్మోస్ట్ ప్రైవేట్ హాస్పిటల్స్లో కేంద్రీకృతమైతే ఆ వ్యవస్థ విదేశీ హస్తగతం అవుతే మన పరిస్థితి ఏమిటి అన్నది ముఖ్య ప్రశ్న. వెన్ వీ హ్యావ్ ఎంక్వైర్డ్ ఫ్యూ పాలసీ మేకర్స్ అండ్ వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ మేకింగ్ సచ్ ఎ పాలసీ టు డిపెండ్ ఆన్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ వాట్ ఈస్ దట్ గవర్నమెంట్ గెయినింగ్ ఫ్రమ్ దట్ అనే స్టాటిస్టిక్స్ అబ్జర్వ్ చేస్తే, ప్రభుత్వం అంటే ఒక కాంగ్రెసో బీజేపీయో తెలుగుదేశమో తెరాసో లేకపోతే ఇంకో పార్టీయో కాదండి, భారత ప్రభుత్వం. భారత రాజ్యాంగం ద్వారా ఏర్పాటు కాబట్ట భారత ప్రభుత్వం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒక ముందు చూపు లేకుండా పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తున్నాయనే నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నది ప్రభుత్వం ఆలోచన ఎంతవరకు ఉన్నది అంటే, ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఒక 50 బెడ్ ఒక 100 బెడ్ ఒక 200 బెడ్ ఒక 500 బెడ్ ఒక 1000 బెడ్ హాస్పిటల్స్ కనుక ఇవి తయారు చేస్తే, లెట్ దే బీ ఇన్ క్లస్టర్స్ ఆర్ లెట్ దే బీ అట్ వన్ ప్లేస్ డజంట్ మ్యాటర్, ప్రభుత్వ పరంగా కొన్ని కోట్ల రూపాయలు ట్యాక్సుల పరంగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. ప్రభుత్వాలు కార్పొరేట్ వైద్యాన్ని ప్రభుత్వ పథకాల కింద తమ అనుయాయులకు ప్రభుత్వ ఖర్చుతో అందిస్తున్నాము అని చెప్పుకొని ఓట్లు అడిగే వెసులుబాటు దొరుకుతుంది. తమ అనుయాయులందరికీ నయానో భయానో ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఫ్రీగానో సబ్సిడైజ్డ్గానో వైద్యం చేయించుకునే అవకాశం రాజకీయ నాయకులకు దొరుకుతుంది. ఈ వ్యవస్థలో కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్స్ పోలరైజేషన్ ఆఫ్ మనీ అండ్ పోలరైజేషన్ ఆఫ్ సిస్టమ్ జరిగే అవకాశం ఉంటుంది. ఇది ప్రభుత్వ పరంగా చూస్తే దానికి ట్యాక్సెస్ వస్తాయి. నిర్వహణ వ్యవస్థ కష్టమవుతోంది అని అండ్ అదర్ సైడ్ హాస్పిటల్స్ చెప్తున్నాయి. ఈ రెండింటికి పొంతన కుదరట్లేదు. ఒక పక్కన ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది, ప్రభుత్వానికి వైద్యపరంగా దేశంలో అత్యున్నత స్థాయి వైద్యం అందించే వ్యవస్థ తయారవుతోంది, ప్రభుత్వానికి ఆదాయం వస్తే లాభసాటిగా ఉంటే ఒక వ్యాపారం నిలబడుతుంది అన్నవి ఒకవైపు అయితే, నిర్వహణ వ్యయం సరిపోవట్లేదు, బ్యాంకుల రుణభారం వడ్డీ భారం పడుతోంది అన్నది రెండవ వైపు వాదనగా ఉంది. ఈ రెండిటి మధ్య వ్యత్యాసం ఏమిటి, దానివల్ల ఈ వ్యవస్థ మీద ఎటువంటి ప్రభావం అది చూపిస్తోంది తెలుసుకునే ముందు ఒక చిన్న విరామం తీసుకుని తిరిగి 2 నిమిషాల్లో మన దేశం మన రాజ్యం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. స్టే ట్యూన్డ్.
మీరు వింటున్నారు నగేష్ పంచాగ్నుల గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం సెప్టెంబర్ 22, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తిక్ అయ్యర్.
Now you are listening to Mind Media, the voice of India.
Mind Media Twitter. తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది. కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచానే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్, నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు నగేష్ పంచాగ్నుల గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం సెప్టెంబర్ 22, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
వెల్కమ్ బ్యాక్ టు మన దేశం మన రాజ్యం. విదేశీ ప్రభావం భారతీయ వైద్యంపై, భారతీయ వైద్య వ్యవస్థపై మనం విశ్లేషణ జరుపుకుంటున్నాం. ఒక తనకు ఆదాయ వనరుగా ఉంది చేదోడు వాదోడుగా ప్రైవేట్ వ్యవస్థ భారతదేశంలో వైద్యానికి ఆశ్రయిస్తుంది అని ఆలోచిస్తూ ఉంటే, రెండవ వైపు నిర్వహణ భారం పెరిగిపోతుంది అని వైద్య వ్యవస్థలో ఈ కార్పొరేట్ వైద్యం బిజినెస్ గా చూస్తున్న ఈ కంపెనీస్ కంప్లైంట్ చేస్తూ ఉన్నాయి. సో వాటితో ఆలోచించినప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏమిటి అన్న దాని మీద మనం బ్రేక్ తీసుకున్నాం. ముఖ్యంగా ద వే గవర్నమెంట్ ఈజ్ ఇంపోజింగ్ ట్యాక్సెస్ అండ్ ద వే గవర్నమెంట్ ఈజ్ కండక్టింగ్ సర్వీసెస్, the way the government is imposing rules and regulations and the lorry vyavastha, there is the biggest flaw in the system. Em avutundi oka corporate hospital nadapali ante daniki konni hangulu kachithanga kavali. Aa hangullo mottamodati ide ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ, రెండవది ప్రత్యామ్నాయ ఇంధన వనరులు ఆర్ పవర్ జనరేషన్ సోర్స్ బ్యాకప్ పాలసీస్, తర్వాత హై ఎండ్ మిషనరీ, మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఇంపోర్టెడ్. వీటన్నిటితో పాటుగా హ్యూమన్ రిసోర్స్, ఈ ఇంపోర్ట్ ఆన్ ఎవ్రీ ఇంపోర్టెడ్ ఐటమ్ heavily government is benefiting by the import duties. Power, government is purchasing power probably at a fraction of a price. Rupai 38 paisalu kuda prabhutvam power nu kontunna dakhalalu manaku kanapadutunte ఇదే కార్పొరేట్ హాస్పిటల్స్ కు 9 రూపాయల నుండి 10 రూపాయలు పర్ యూనిట్ ఈ ప్రభుత్వాలు ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ కు ఆ స్థాయిలో పవర్ నమ్ముతున్నాయి. ఒక మధ్యతరగతి కార్పొరేట్ హాస్పిటల్ అంటే ఒక మీడియం సైజ్ హాస్పిటల్ 7 నుంచి 8 లక్షల రూపాయల నెలకు కరెంటు బిల్లు కట్టాల్సిన పరిస్థితి భారతదేశంలో ఉంది. ఆ కరెంటు 15 నుంచి 40 వేల రూపాయల ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి కానీ తన ఉత్పత్తి కాస్ట్ కానీ లేకపోతే యావరేజ్న సగటున ప్రైవేట్ వ్యక్తుల నుంచి కానీ కొన్నదాన్ని చూస్తే 38 నుంచి 2 రూపాయల మధ్యలో దాని కొనుగోలు కాస్ట్ ఉంది. దాన్ని ఆల్మోస్ట్ అట్ అన్ యావరేజ్ 10 రూపీస్ పర్ యూనిట్ అంటే 4 to 5 టైమ్స్ గవర్నమెంట్ ఈజ్ సెల్లింగ్ దట్ పవర్. ఆ స్థాయిలో లాభం సంపాదిస్తూ ప్రభుత్వాలు వాటిని అన్మీటర్డ్ ఎలక్ట్రిసిటీ కింద ఫ్రీ ఎలక్ట్రిసిటీ స్కీమ్స్ కింద ప్రజలకు పంచుతోంది. ఆ భారం అంతా కూడా ఇండైరెక్ట్లీ నాట్ ఓన్లీ హాస్పిటల్స్ మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ యూనిట్స్ ఆర్ బేరింగ్ దట్ కాస్ట్. ఇకపోతే అఫ్ కోర్స్ ఇంపోర్ట్ డ్యూటీస్ బై విచ్ గవర్నమెంట్ ఈస్ గెటింగ్ లాట్ ఆఫ్ రెవెన్యూ. అన్నిటికంటే ఘోరంగా హాస్పిటల్స్ ఫెయిల్ అవుతున్నది ఎక్కడ అంటే హ్యూమన్ రిసోర్స్. ప్రావిడెంట్ ఫండ్ రూల్స్, మినిమం వేజ్ యాక్ట్, ఈఎస్ఐ పాలసీస్, తలాతూకా లేని కొన్ని పాలసీస్ వల్ల అవి తలాతూక లేవు అని నేను ఎందుకు అంటున్నాను అంటే రిక్వైర్డ్ క్వాలిఫైడ్ టెక్నీషియన్స్ భారతదేశంలో తయారే కావట్లేదు. నర్సులు కానివ్వండి, ల్యాబ్ టెక్నీషియన్స్ కానివ్వండి, తయారు కావట్లేదు. ఐ వాజ్ స్టన్డ్ టు అండర్స్టాండ్ దట్ దెర్ ఈస్ అ కాలేజ్ ఇన్ సూర్యాపేట్ విచ్ హెస్ అడ్మిటెడ్ ఫ్యూ స్టూడెంట్స్ ఫర్ డిఎంఎల్టీ కోర్ డిప్లొమా ఇన్ ల్యాబ్ టెక్నీషియన్ ఐ బిలీవ్ ఐ డోంట్ నో వాట్ కోర్స్ ఇస్ దట్ వేర్ స్టూడెంట్స్ విల్ నెవర్ గో టు ద కాలేజ్. When I have asked a person, he was doing some odd job in Hyderabad. I said, what are you doing? He says, I am studying the diploma DMLT course. Where? I don't want to name the college name on the live show here, but in some near Suryapet. I asked him, what do you do? Nothing. I do my job. After 2 years, I get my diploma, then I go to a hospital to get some training. I said, what is this? In healthcare industry? Em le sir, certificate pettukunte double istharu. I can still continue doing my odd job. This is the opinion of the public in India. People are thinking in these lines. Forget about a DMLT. Engineers, BED teachers are thinking, I will give my degree to you to show on your records how much you are going to pay me. God save this country where this kind of technical elite is for sale. So, atvanti vyavasthalo manamu హాస్పిటల్ స్టాఫ్ను కానీ, డాక్టర్స్ కాదండి, నర్సులు కానీ, క్లీనింగ్ క్లాస్ 4 ఎంప్లాయీస్ కానీ, మెయింటెనెన్స్ వాళ్ళని కానీ, స్కిల్డ్ ఫెసిలిటీస్ని కానీ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి మనం వాళ్ళని తీసుకుంటూ ఆ కాంట్రాక్టర్లకు దళారీ ధరలు చెల్లిస్తూ ఈ ఈఎస్ఐ పిఎఫ్ యొక్క చట్రాల నుంచి బయటపడడానికి ఈ హాస్పిటల్స్ ఈ కాంట్రాక్టర్ కంపెనీలు ఆశిస్తున్న తీరుతెన్నులు ఈ దళారీ వ్యవస్థను పోషిస్తూ ఆ మధ్యలో దళారి సగం సొమ్ము తిని ఈ ప్రాఫిట్స్ ఏవైతే ఈ విదేశీ పెట్టుబడులు బ్యాంకు వడ్డీలు అన్నవి ఒక కారణాలైతే వాటన్నిటికంటే వెనుక ఈ ప్రభుత్వ పాలసీస్ ఐ బిలీవ్ హ్యావ్ ఆర్ క్రియేటింగ్ మేజర్ ఇంపాక్ట్ ఆన్ దిస్ పర్టికులర్ సిస్టమ్ విచ్ ఇస్ స్లోలీ గెటింగ్ ఇన్ టు ద క్లచెస్ ఆఫ్ ద ఫారెన్ మాఫియా. ఐ యూజ్ ద వర్డ్ మాఫియా హియర్ విత్ నాట్ విత్ ఎన్ ఇంటెన్షన్ దట్ the foreign business houses are mafia. Mafia is a derogatory word. But what is happening is, when this whole thing gets into the clutches of foreign country, what is the purpose of gaining independence for India by sacrificing so many lives to those people? ఒక అమెరికాలో కానీ, ఒక లండన్లో కానీ, ఒక ఆస్ట్రేలియాలో కానీ వైద్య వ్యవస్థ ఉన్నది అంటే ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు ద సావరనిటీ ఆఫ్ ద కంట్రీ. It is flourishing. In India, what is happening? Whatever the freedom and independence we have gained, we are giving it back to the hands of foreign countries and submitting our financial independence, health independence, and ultimately, probably one fine morning, our freedom also, we may forego. So to stop this, what I would say immediately, the government should frame such policies where the procedures are streamlined. As per Dr. Rajagopalachari says, the least governed is the best governed system. Give freedom. Give freedom to the people where they can deliver quality. Have stringent rules of punishment for violation of quality. Not for violation of some stupid rules from the book. మీ ఆసుపత్రిలో ఎంత క్లీనింగ్ స్టాఫ్ ఉండాలి, ఆ క్లీనింగ్ స్టాఫ్ కు మినిమం వేజెస్ కింద మీరు 18,000 రూపాయలు పే చేయాలి, ఇస్ ఎ రూల్. దాన్ని సర్కంవెంట్ చేయడానికి నేను కాంట్రాక్టర్ దగ్గర నుంచి 20 మందిని చూపిస్తున్నట్టు చూపించి, కాంట్రాక్టర్ పేపర్ మీద 20,000 చూపిస్తున్నట్టు ఇస్తూ చూపించి, వాడు 8,000కు 5 మంది మనుషులు పెట్టి, ఆన్ పేపర్ ఐ ఫుల్ఫిల్ ఆల్ ద రిక్వైర్మెంట్స్, but in practicality there is a deficiency of service, there is a deficiency of system. Your standard operating procedures can never be implemented. Atuvanti system no bharatdesamlo prabhutvalu sari cheyalsina avasaram undi, lekapothe ati twaralo mana bharatiya vaidyam twaralo videshi hastala chetlo ఉంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. గెటింగ్ ఇన్ టు ద సెకండ్ సెగ్మెంట్ ఆఫ్ ద షో, వి సీ మోస్ట్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ ఆర్ గెటింగ్ ఇన్ టు ద స్కూల్స్ ప్రెటీ మచ్ నాట్ బీయింగ్ రెడీ, నాట్ స్కూల్ రెడీ. దెర్ ఈస్ రీసెంట్ సర్వే which is conducted by CSET, Balala Prathamika Vidya Kendram and ACER and UNICEF, ee moodu samsthalu, they have conducted a program to analyze, to conduct a research rather, to analyze school readiness program, especially from government. విద్యాభ్యాసానికి చిన్నారులు పూర్తిగా సన్నద్ధం కాకముందే ప్రాథమిక పాఠశాలలో చేర్పించేస్తున్నారని, దీంతో వారిలో అభ్యాస సామర్థ్యం తక్కువగా ఉంటుందని తాజా అధ్యయనంలో చేరింది. యునిసెఫ్, సీసెడ్, ఏసర్ జాయింట్లీ కండక్టెడ్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ 4 స్టేట్స్. యాక్చువల్లీ వన్ మోర్ స్టేట్ ఐ డోంట్ నో వై ఇట్ ఇస్ మిస్సింగ్. ఓకే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, Rajasthan, Assam. They have gone into rural areas and they have collected the data from 14,000 children who are between the age group of 4 to 8 years. Basically, the children who will be getting into preschools and primary schools. Now, their report says like this. 4 ఏళ్ల వయసు ఉన్న బాలల్లో ఎక్కువ మంది అంగన్వాడి కేంద్రాలు లేదా ప్రైవేట్ ప్రీస్కూళ్ళకు వెళ్తున్నారు. అయితే వీరిలో చాలా మంది నిబంధనలకు అనుగుణంగా సరైన వయసులో ప్రైమరీ స్కూల్స్లో చేరడం లేదు. 6 ఏళ్ల వయసున్న వారు ప్రాథమిక పాఠశాలలో, 6 ఏళ్లకు పైగా వయసు ఉన్న వారు ప్రీ స్కూళ్ళలో కనిపిస్తున్నారు. విచ్ ఇస్ కాంట్రరీ టు ద రిక్వైర్మెంట్. ఎక్కువ మంది 5 ఏళ్ల వయసులో ప్రాథమిక పాఠశాలలో చేరుతున్నారు. వీరిలో విద్యాభ్యాసానికి అవసరమైన సన్నద్ధత స్థాయిలు ఉండాల్సిన దానికంటే చాలా తక్కువగా ఉంటున్నాయి. సో దే ఆర్ నాట్ స్కూల్ రెడీ, దే ఆర్ బీయింగ్ సెంట్ టు ద స్కూల్స్. పరిస్థితి చక్కదిద్దాలంటే ప్రీ ప్రాథమిక విద్యలను విద్యా హక్కు చట్టం కిందికి తేవాలి. దట్ ఈస్ అనదర్ బిగ్గెస్ట్ బ్లో. రైట్ నౌ ప్రాథమిక విద్యను విద్యా హక్కు చట్టం కిందికి తీసుకురావాలి అంటే ప్రభుత్వం, ఇంకొకటి ఇక్కడ ప్రైవేట్ పాఠశాలల్లో విద్యలో తగిన ప్రమాణాలు పాటించేలా చూసేందుకు నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ క్యాన్ ఆఫ్ వర్మ్స్. వి ఓపెన్ దిస్, ద డిస్కషన్ విల్ గో ఫర్ అవర్స్ టుగెదర్. ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? ఐ రిమెంబర్ ఫ్యూ డేస్ బ్యాక్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఆన్ దిస్ ఇష్యూ. కోట్ల రూపాయలు ఒక 5% 10% ఆఫ్ అవర్ టోటల్ బడ్జెట్ ను ఖర్చు పెట్టే వ్యవస్థలో వీ హ్యావ్ ఎన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఆఫీసర్. దేశ రక్షణ, రాష్ట్ర రక్షణ, గ్రామ రక్షణ, పౌర సంరక్షణలలో వీ హ్యావ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ హూ ఇస్ ఎ పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, ఐఏఎస్. అడవుల్ని సంరక్షించాలని చోట ఫారెస్ట్ ఆఫీసర్స్, ఐఎఫ్ఎస్. వీళ్ళ ముగ్గురిని రాజ్యాంగం అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ గా పిలుస్తుంది. కానీ భారతీయ భవిష్యత్తును కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిని కొన్ని తరాల అభివృద్ధిని నియంత్రించే విద్యా వ్యవస్థకు మటుకు ట్రైన్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, డెడికేటెడ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనేది భారత రాజ్యాంగంలో నేటి వరకు చోటు చేసుకోలేదు. విద్యా వ్యవస్థతో పరిపూర్ణ అనుభవము, అవగాహన కలిగిన అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ లైక్ ఇండియన్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఆఫీసర్స్ అన్నటువంటి వ్యవస్థను భారతదేశం శీఘ్రగతిన ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రైవేట్ స్కూల్స్ ప్రమాణాలు పాటించేలా చూసేందుకు నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అగైన్ దిస్ ఈస్ సేమ్ థింగ్ లైక్ వాట్ వీ డిస్కస్డ్ ఆన్ ద అదర్ డే. ఎడ్యుకేషన్ సిస్టమ్, సెక్యూరిటీ, మేక్ స్కూల్స్ రెస్పాన్సిబుల్, మేనేజ్మెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ సంథింగ్ గోస్ రాంగ్. క్యాన్ మేనేజ్మెంట్ బి మేడ్ రెస్పాన్సిబుల్ ఇఫ్ ద చైల్డ్ డస్ నాట్ గెట్ ద రిక్వైర్డ్ మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ దట్ ఇయర్? అసలు మినిమం లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఎంతమంది టీచర్స్ కి వాళ్ళ అవగాహన ఉన్నది అన్నది పెద్ద ప్రశ్నగా మారింది భారతీయ విద్యా వ్యవస్థలో. As I said, I don't want to continue on that discussion today about the quality of education in India. We will schedule some other time for that. But definitely the fact is, most of the children are going to the schools without being school ready is the fact. Vidyarthula namodulone purogamanam kani vari arhatalo kaadu. విద్యార్థులను స్కూల్లో చేర్పించడం వరకే ప్రభుత్వాలు పురోగతి సాధిస్తున్నాయి, కానీ వారి విద్యా విధానంలో కానీ వారిలో పెంపొందించిన విద్యా సామర్థ్యం మీద కానీ ప్రభుత్వాలు ఏమాత్రం పురోగతి సాధించలేదు. ఒక చిన్న రిపోర్ట్ చూస్తే గణితంలో ఆంగ్ల పదాల పరీక్షల్లో ధనవంతుల పిల్లలు ప్రైవేట్ బడుల్లో చదువుతున్న వారు, పట్టణాల్లో నగరాల్లో చదువుతున్న వారు మిగతా వారి కంటే మెరుగ్గా ఉన్నారు. తల్లి చదువు కూడా విద్యార్థుల ప్రతిభకు దోహదపడుతోంది. చదువుకున్న తల్లుల పిల్లల్లో 10% మంది గణితంలో అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగా చదువుకోని తల్లుల పిల్లల్లో 2% మాత్రమే చెప్పగలిగారు. ఆంగ్ల పదాల పరీక్షలోనూ ఈ రెండు వర్గాల మధ్య 9% వ్యత్యాసం కనపడింది. ఫస్ట్ 5-year ప్లాన్ లోనే వీ హ్యావ్ రికగ్నైజ్డ్ అండ్ ద దెన్ ప్రైమ్ మినిస్టర్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ సెడ్ వెన్ మదర్ ఈజ్ ఎడ్యుకేటెడ్ ఎవరీ హౌస్ బికమ్స్ ద యూనివర్సిటీ అండ్ దెర్ ఈస్ ఎ లెసన్ ఆల్సో ఆన్ దట్ ఇన్ ఇంగ్లీష్ ఐ రిమెంబర్ ఇన్ అవర్ చైల్డ్హుడ్ టెంపుల్స్ ఆఫ్ న్యూ ఏజ్ ఆర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. సో 50 సంవత్సరాల్లో ఇవాళ భారతదేశంలో ఇంకా చదువుకోని తల్లులు ఉన్నారు అన్నటువంటి పరిస్థితి మనం ఆలోచిస్తున్నాము అంటే ఆ వ్యవస్థ ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నది అని మనం తెలుసుకోవచ్చు. సో ఈ వ్యవస్థ మారాలి అంటే బహుశా వితౌట్ వేస్టింగ్ ఎనీ మోర్ టైం HRD ministry along with all the concerned states must formulate a new system called an administrative service called Indian Education Service and bring it under one autonomous body, self-sufficient, self-controlling authority across the state, and ensure the interest of all the states, especially when it comes to language, that liberty is given to states. But when it comes to the remaining optional subjects or technology subjects like STEM, science, technology, engineering and mathematics, or medicine as a matter of fact, trade related subjects annitini oka కంట్రోలింగ్ అథారిటీ కిందకి తీసుకొచ్చి భారతదేశ విద్యా వ్యవస్థలో పరీక్షా విధానంలో సమూలమైన మార్పులు చేస్తే కానీ భారతదేశ విద్యా వ్యవస్థ పురోగతి సాధించదు అని పరిపూర్ణంగా నేను విశ్వసిస్తున్నాను. థర్డ్ సెగ్మెంట్ లో చూస్తే యాజ్ ఫర్ లారెన్స్ పెయిన్బర్గ్ ఎదిగే వయసులోని పిల్లల మనసు శక్తివంతమైన యాక్సిలరేటర్, అత్యంత బలహీనమైన బ్రేకులు కలిగిన ఖరీదైన కారు లాంటిది. బోలెడు సామర్థ్యం ఉన్నా సరైన నియంత్రణ లేకపోవడంతో చివరకు ప్రమాదానికి దారితీస్తుంది. లారెన్స్ స్టెయిన్బర్గ్ అని మనస్తత్వ శాస్త్రవేత్త ఫ్రమ్ టెంపుల్ యూనివర్సిటీ ఆఫ్ సైకాలజీ ఇన్ అమెరికా. ఇవాళ భారతదేశంలో నేర ప్రవృత్తి పెరిగింది, నేరాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆల్మోస్ట్ 100% నేరాలు నేటి యువత చేస్తున్న నేరాలే కావడం గమనార్హం. యువత లో వారి మనో అంతరంగం ఒక నేరాంతరంగంగా మారింది. ఇంకొక విచారించదగ్గ విషయం ఏమిటంటే 92% నేరాలు కొత్త నేరాలు, కొత్త వారు చేసిన నేరాలు కాగా వారిలో 90% పైన నేరాలు యువత చేసినవి అండ్ ఫస్ట్ టైం క్రిమినల్స్. కొత్త వారు చేసినవి అంటే ఫస్ట్ టైం క్రిమినల్స్. జాతీయ నేరాల నమోదు సంస్థ NCIRB లెక్కల ప్రకారం 2015 సంవత్సరంలో దేశవ్యాప్తంగా జరిగిన నేరాల్లో 91.9% నేరాలు కొత్త వారు చేసినవి కావడం పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతోంది. అంటే కేవలం 8.1 క్రైమ్స్ ఆర్ రిపీటెడ్ క్రిమినల్స్. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో 83.7%, తెలంగాణలో 90.4% నేరాలకు పాల్పడ్డది కొత్త వారే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మిగతా నేరాల సంగతి పక్కన పెడితే హత్యలు అత్యాచారాల వంటివి వీటివై ఎక్కువ ఉండడం ఆందోళన కలిగించే విషయం. మై గాడ్, ఇక్కడ ఒక పెద్ద ఛాలెంజ్ వదులుతోందండి. క్రైమ్ అండ్ క్రిమినాలజీ తెలిసిన వారు ఎవరైనా సింపుల్ గా దీని నుంచి ఒక ఎసెన్స్ తీయగలరు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కరెక్షన్స్? డిపార్ట్మెంట్ ఆఫ్ కరెక్షన్స్ అంటే మన పోలీసు వ్యవస్థ, జైళ్ల శాఖ. వాళ్ళు శిక్షింపబడ్డ క్రిమినల్స్ అందరినీ జైల్లో పెట్టి వారికి మార్గదర్శకత్వం చేస్తూ వాళ్ళ మానసిక ప్రవృత్తిని మార్చి వాళ్ళ శిక్షాకాలం పూర్తయిన తర్వాత వారు మెరుగైన జీవితం జీవించడానికి సమాజంలో తిరిగి మరలా ఎటువంటి నేరము చేయకుండా సమాజానికి కంటకంగా మారకుండా వారిని తయారు చేసి బయటికి పంపడం జైళ్ల శాఖ యొక్క ముఖ్యమైన విధి. జైళ్ల శాఖ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ప్రైమరీలీ టు పనిష్ ఎ క్రిమినల్ ఇన్ ద జైల్. దేర్ మేజర్ రెస్పాన్సిబిలిటీస్ టు మార్ఫ్ ద పర్సన్, చేంజ్ ద పర్సన్స్ యాటిట్యూడ్ అండ్ దెన్ రీఇండక్ట్ దెమ్ ఇన్ టు ద కమ్యూనిటీ యాజ్ ఎ సోషల్లీ టాలరబుల్, సోషల్లీ లివబుల్, హార్మ్లెస్ పర్సన్ ఇన్ ద సొసైటీ. దట్స్ వై ఈ జైళ్ల శాఖను డిపార్ట్మెంట్ ఆఫ్ కరెక్షన్స్ అంటారు, నాట్ డిపార్ట్మెంట్ ఆఫ్ కరప్షన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ కరెక్షన్స్. ఇప్పుడు 91.9% మంది అంటే దగ్గర దగ్గర 92% మంది నేరస్తులు కొత్తవారైతే వెన్ విల్ ద జాబ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ కరెక్షన్స్ విల్ బి ఓవర్? వీళ్ళు వాళ్ళని బయటకు పంపుతుంటే, కొత్త వాళ్ళు పుడుతూ ఉంటే వెన్ విల్ దిస్ హ్యాపన్? ఇక్కడ ఏమవుతోంది అంటే ఒకప్పుడు క్రిమినాలజీలో నేరం ఎవరైనా చేశారు అంటే నేరం యొక్క చరిత్రను బట్టి, తీవ్రతను బట్టి, నేరం కోసం అనుసరించిన పద్ధతిని బట్టి పోలీస్ శాఖ వారు కానీ, డిటెక్టివ్స్ కానీ, క్రైమ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ కానీ ఒక అంచనాకు వచ్చేవారు. ఈ నేరం ఫలానా వాడు చేసుంటాడు, దీని వెనక మోటివ్ ఫలానది ఏంటుంది, ప్రొఫైలింగ్ చేయగలిగేవారు. ఎందుకంటే ఒకప్పుడు మోస్ట్ ఆఫ్ దీస్ క్రైమ్స్ వర్ బీయింగ్ కండక్టెడ్ బై ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆన్ ఎ పర్పస్ ఆర్ యాజ్ ఎ ప్రొఫెషన్. ఎగ్జాంపుల్ మనం చూస్తే వీ హ్యావ్ ఫ్యూ గ్రూప్స్. There was some time back we have seen Parthi Muta. There were people which are popular by name Stuart Puram Dongalu. Like this, there are groups of people. వాళ్ళు ఏమిటి అంటే ఒక ప్రొఫెషనల్ గా వాళ్ళు అదే పని చేస్తూ ఉండేవారు. దాంతో వాళ్ళని పట్టుకొచ్చినప్పుడు వాళ్ళ వేలుముద్రలు తీసుకోవడము, వీళ్ళ థంబ్ ఇంప్రెషన్స్ మళ్ళీ ఇంకో చోట దొరికినప్పుడు ఆ గ్రూప్లో వాళ్ళని పట్టుకొచ్చి, లేకపోతే వాళ్ళ కదలికల మీద నిఘా పెట్టి వాళ్ళని పట్టుకురావడము, క్రైమ్ని అరికట్టడం పోలీసులు చేస్తుండేవాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితిలో ఎవడు ఏ క్షణంలో చేతిలో ఏ బాత్రూమ్ కడగడానికి తీసుకెళ్ళిన యాసిడ్ బాటిల్ తీసుకెళ్ళి ఎవడు మొహం మీద పారేస్తాడో తెలియని పరిస్థితి ఇవాళ భారతదేశంలో ఉంది. రీసెంట్లీ ఐ బిలీవ్ someone has thrown acid on one doctor's face. I don't know the status, but 2 days back when I heard the news, he was very serious. Lot of burns on the face. సో ఎవడికి ఎవడి మీద ఎందుకు కోపం వస్తుందో, వాడు వాడి మీద ఎటువంటి గ్రడ్జ్ పెంచుకుంటాడో, వాడు వాడిని ఏ స్థితిలో ఏ స్థాయిలో అంతమొందించడానికి ప్రయత్నిస్తాడో లేకపోతే నష్టపరచడానికి ప్రయత్నిస్తాడో తెలియని పరిస్థితి నేటి యువతతో భారతదేశంలో ప్రస్ఫుటంగా కనపడుతోంది. అన్నిటికంటే విచారించదగ్గ విషయం ఏమిటి అంటే, ఈ నేరాలు ఏవో ధన లాభం కోసమో వస్తు లాభం కోసమో లేకపోతే క్షణికావేశంతో చేసినవో అయితే పర్వాలేదు, కానీ అంటే ఈవెన్ దే ఆర్ నాట్ ఎక్స్క్యూజ్డ్ బట్ దే కెన్ బి డెల్ట్ విత్. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ murders, rape and threat, and all these crimes are linked with motive, premeditated, pre-planned. Why is it happening? భారతదేశంలో యువత ఎలా ఎందుకు వెళ్తోంది? Few, I don't want to go over the details of crimes, but few, what is happening is people all of a sudden they go and spill acid on someone. ఒకడు ఒకడిని ప్రేమించాడు, పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదో పెళ్లి చేసుకోని అన్నాడు, హత్య చేసేసాడు. రీసెంట్లీ యూ హావ్ సీన్ ద ఇన్సిడెంట్ ఆఫ్ చాందిని జైన్ ఫ్రమ్ హైదరాబాద్. The person who killed her is 17-year-old, and the reason is Chandni Jain was free and very friendly and very social with others. Tana snehitaralu itharulato sannihitanga undane eershyato ఆమెను అడ్డు తగిలించుకోవాలనుకున్న నిర్ణయానికి వచ్చి పకడ్బందీ ప్రణాళికతో మాయ మాటలతో నమ్మించి ముందు జాగ్రత్తగా ఆమె సెల్ ఫోన్లో తన సందేశాలు దొరకకుండా జాగ్రత్త పడ్డాడు. ముందుగానే అమీన్పూర్ గుట్టలకు వెళ్ళి అనువైన ప్రదేశం చూసి వచ్చి మాట్లాడాలని చెప్పి ఆటోలో తీసుకెళ్లి ఆటో డ్రైవర్కు మొహం కనిపించకుండా జేబు రుమాలు అడ్డం పెట్టుకుని హత్య చేసిన తర్వాత కించిత్ భయం కూడా లేకుండా ఏమీ తెలియనట్టు మళ్ళీ చాందిని వాళ్ళ ఇంటికి వచ్చాడు. సి హౌ ప్రీ మెడిటేటెడ్ దిస్ మర్డర్ ఇస్, మోటివేటెడ్, ప్రీ ప్లాన్డ్. ఎక్కడి నుంచి వస్తోంది ఈ పిల్లలకు ఈ ఆలోచన? వీళ్ళు వాళ్ళ మీద ఒత్తిడి ఏర్పడ్డప్పుడు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండబోతోంది, దాన్ని ఎవరు ఊహించలేని పరిస్థితి ఏర్పడుతోంది. అమెరికా లాంటి గన్ కల్చర్ కనుక భారతదేశంలో వస్తే బహుశా కోపం వచ్చిన వాడంతా గన్ తీసుకొని ఎదుటివాడిని కాల్చిపారేస్తాడా, అటువంటి సమాజాన్ని మనం చూడబోతున్నామా అన్నటువంటి భయం కూడా వేస్తుంది. ఇంకొకటి, పిల్లలకు ఇవాళ విపరీతమైన స్వేచ్ఛను తల్లిదండ్రులు ఇస్తున్నారు. ఖరీదైన వాహనాలు కొనిపెట్టడమే కాకుండా అయినంత డబ్బు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, అన్కంట్రోల్డ్ యాక్సెస్ టు ఎవ్రీ ఫెసిలిటీ దట్ ఈస్ అవైలబుల్. సినిమా వచ్చింది అంటే ఆ వారం, ఆ శనివారం లేకపోతే ఆ ఆదివారం ఆ సినిమా చూడాల్సిందే. ఈ యాక్సెస్ ఆఫ్ ఫ్రీ సిస్టమ్స్, ఫ్రీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, దానికి తోడు ఇవాళ అన్లిమిటెడ్ ఆర్ కంట్రోల్డ్ ఫ్రీ ఇంటర్నెట్, డైలీ 1 GB ఫ్రీ ఇంటర్నెట్, ఇవాళ 90% అంటే అతిశయోక్తి కాదండి, 100కు 100% పిల్లలు 24 గంటల్లో 8 నుంచి 12 గంటల పాటు చేతిలో సెల్ ఫోను, వాట్సప్, సోషల్ మీడియా, ఇంటర్నెట్ వీటిలోనే గడుపుతున్నారు. ఏ స్థాయిలో అంటే వీళ్ళ ప్రొఫెషనల్ ప్లానింగ్ను తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ ఊహించడానికి కూడా వీల్లేని స్థాయిలో వీళ్ళ ఆలోచనలు ఈ క్రైమ్ వరల్డ్ వైపు వెళ్తున్నాయి. ఒక కాన్సెప్ట్ ఆఫ్ సిన్సియారిటీ, కాన్సెప్ట్ ఆఫ్ నేషనలిజం, పాట్రియాటిజం, కాన్సెప్ట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అన్నవి ఈ విద్యా ఈ యువత రంగంలో ఏ మాత్రం కించిత్ కూడా మనకు కనపట్టలేదు. ఒక తప్పు చేస్తే సమాజంలో దోషిగా నిలబడాల్సి వస్తుంది అన్నటువంటి భయం ఇవాళ ఏ యువతలో కూడా లేదు. లంచం తీసుకోవడం తప్పు అని, లేకపోతే ఇతరుల వస్తువును అనాయాసితంగా వాడుకోవడం తప్పు అని ఒకవేళ తల్లిదండ్రులు చెప్తే తిరిగి ఎదురు సమాధానం చెప్పి 100 ఉదాహరణలు వాడు ఇలా వాడుకోలేదా, వాడుకుంటే వాడికి ఏం నష్టం వచ్చింది, వాడిని ఎవరు పట్టుకున్నారు, ఈ రూల్స్ అన్నీ మాకేనా అన్నటువంటి స్థాయిలో పిల్లలు తిరిగి మాట్లాడే వ్యవస్థ భారతదేశంలో ఉంది. ఇటువంటి వ్యవస్థ నుంచి యువతరంగం బయటపడకపోతే ఇవాళ ఈ 92% యువత భారతదేశంలో సరైన అవకాశాలు దొరక్క పాశ్చాత్య పోకడలతో ప్రపంచం గ్లోబల్ విలేజ్గా మారిన ఈ రోజులో ప్రపంచ దేశాల్లో వెళ్ళి భవిష్యత్తులో ఇటువంటి ఆలోచనలతో ఏ నేరంలో అయినా ఇరుక్కుంటే నేటి బాలలే రేపటి పౌరులు అన్న మన నినాదం, నేటి బాలరే రేపటి జైలు వాసులు, అది కూడా పాశ్చాత్య దేశాల్లో జైళ్లలో భారతీయ యువత నేరాల్లో దొరికి శిక్షలు అనుభవించవలసిన రోజు వస్తుందా అని కూడా అనుమానం వేస్తోంది. ఏది ఏమైనా ఈ భారత యువత ఈ చెడు పోకడలను, అన్కంట్రోల్డ్ ఫ్రీడమ్ను, అన్కంట్రోల్డ్ ఇంటర్నెట్ యాక్సెస్ను తగ్గించకపోతే వి విల్ బి సీయింగ్ నాట్ బెస్ట్ ఇండియా, ప్రెటీ సూన్ వి విల్ బి సీయింగ్ ద వర్స్ట్ ఇండియా అనడంలో ఏమాత్రం సంశయం లేదు. అదే నోట్లో, ఆన్ ద సేమ్ నోట్, దెర్ ఇస్ ఎ కామెంట్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్, అంతర్జాల దిగ్గజాల అభ్యంతరాలు విడ్డూరం, లైంగిక నేరాల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చేర్చకుండా అడ్డుకునే సాంకేతిక మార్గాలను గుర్తించే విషయంలో నిపుణుల సంఘం చేసిన సిఫార్సులను బహిర్గతం చేయడంపై అంతర్జాల దిగ్గజ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేయడం అత్యంత విట్టూరంగా ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గూగుల్, యాహూ, ఫేస్బుక్లతో పాటు తక్షణ మెసేజింగ్లకు వీలు కల్పించే వాట్సాప్ ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్లో ఎలాంటి రహస్యం లేదని, మహిళలు పిల్లల రక్షణపై నిపుణుల బృందం చేసిన సిఫార్సులను వెల్లడం గురించి అభ్యంతరం తెలుపుకుంటూ వింతగా వినిపిస్తోందని జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ యూయూ లలిత్ ల ధర్మాసనం సోమవారం పేర్కొంది. కమిటీ సిఫార్సుల్లో కొంత భాగం బహిర్గతం కావడంపై అంతర్జాల సంస్థలు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని నిపుణుల సంఘం చైర్పర్సన్ ముందుగా ధర్మాసనం దృష్టికి తెచ్చారు. సో కాల్ వెరీ సీనియర్ అడ్వకేట్స్ అండి, దీస్ పీపుల్ ఆర్ ఆర్గ్యూయింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దీస్ కంపెనీస్ ఫర్ ద సేక్ ఆఫ్ దేర్ మనీ అండ్ హూస్ లైఫ్ ఈస్ అట్ స్టేక్, ద యూత్ ఆఫ్ ఇండియా. మన పిల్లల భవిష్యత్తును ఈ అంతర్జాల వ్యవస్థలు ఈ అశ్లీల వీడియోలతో, క్రైమ్ రేటింగ్లతో, క్రైమ్ వీడియోలతో, క్రైమ్ అనాలిసిస్ ప్రోగ్రామ్స్తో యువతను చెడుదారి పట్టిస్తున్న అనడంలో ఏమాత్రం సందేహం లేదు. నిహవ్, ఇట్స్ అరౌండ్ 10:43 నౌ. విల్ బి కాలింగ్ ఇట్ ఆఫ్ టుడే షో. తిరిగి సోమవారం 25వ తారీఖు, సెప్టెంబర్ 25 సోమవారం నాడు మన దేశం మన రాజ్యం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇట్ ఈస్ యువర్ హోస్ట్ నగేష్ పంచాగ్ల సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్.
ఇంతవరకు మీరు విన్నారు నగేష్ పంచాగ్నుల గారి మన దేశం మన రాజ్యం కార్యక్రమం సెప్టెంబర్ 22, 2017 నాటి ఎపిసోడ్ పునః ప్రసారం.